పూర్వాణాని పరం పరస్మాత్ మధుక్షరంతి వసతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలిరశ్మిజి ప్రే నామాని నారాయణ గోచరాణి.
ప్రియ భగవద్వంతులారా,
భీష్ముడు అంత బాధను అనుభవించే ఏ ద్రౌపది, అందుకోసమనే నేను ఇవా. అది తప్ప ఆయన జీవితంలో మనకు దోషం ఏం చేయలేదండి. ఆయన కౌరవుల పక్షానే ఉన్నాడన్నా, సింహాసనాన్ని నేను కాపాడతానని చేసిన ప్రతిజ్ఞ కోసం కట్టుబడి ఆయన కౌరవుల పక్షాన ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళ నాన్నగారికి తన ప్రామిస్ చేసేది చిన్నప్పుడు, నాన్న ఈ హస్తిన సింహాసనాన్ని నేను కాపాడతాను, నేను సింహాసనం ఎక్కను, కానీ సింహాసనం మీద ఎవడు కూర్చుంటే వాడికి నేను రక్షణగా ఉంటాను అని తను ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి కట్టుబడి కౌరవుల పక్షాన ఉండిపోవాడిన సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు వాళ్లే కనుక, పాండవుల్ని సింహాసనాలు లేకుండా చేసి పారేశారు కనుక వాళ్ళని కాపాడాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత తన మీద హృదయాల మీద వేసుకున్నాడు. ఎవడుంటే వాడిని కాపాడాలి, అక్కడ ఎక్స్ ఉంటే వై ఉంటే జెడ్ ఉంటే ఎవడుంటేనేమి, బట్ హిస్ డ్యూటీ ఇస్ టు ప్రొటెక్ట్ హిమ్. అందుకోసమనే తను కౌరవుల్ని కాపాడాల్సి వచ్చింది, వాళ్ల పక్షాన నిలవాల్సి వచ్చింది, వాళ్ల పక్షాన పోరాల్సి వచ్చింది. ఇది కూడా సామాన్య ధర్మమేనండి, మళ్ళీ విశేష ధర్మం కాదు. నేను విశేష ధర్మం అంటే విభీషణుడు చేసింది, అమ్మగారికి చెప్పాల్సినంత వరకు చెప్పాడు, చివరి క్షణం దాకా చెప్పాడు, ఇక అన్నగారు వింటం లేదు, తన స్వరూపానికే నాశనం కలిగించుకుంటున్నాడు, లంకా నగరాన్ని అంతటిని మొత్తం నాశనం చేసేస్తున్నాడు, తను నాశనం అయిపోతున్నాడు, ఇక ఇలా ఉంటే ఇక మరి తనే నశించిపోతాడు అని తెలిసింది కనుక వెంటనే రావణాసుని వదిలిపెట్టేశాడు, రాముడి పక్షాన్ని వచ్చి చేరాడు. కుంభకర్ణుడు అపని చేయలేకపోయాడు. విభీషణుడికి కుంభకర్ణుడికి ఇద్దరికి కూడా రాజధర్మాలు చాలా బాగా తెలుసండి, చాలా గొప్ప నీతి శాస్త్రజ్ఞులు వాళ్ళిద్దరు కూడా. విభీషణుడు మెలకుగా ఉండేవాడు కానీ చెప్పేవాడు, కుంభకర్ణుడు మెలకు లేదు కానీ చెప్పలేకపోయేవాడు. ఎందుకంటే కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి లేచేవాడు, శుభ్రంగా తినేసేవాడు, మళ్లీ పడుకునేవాడు, మళ్లీ ఆరు నెలలకే, మళ్ళీ సిక్స్ మంత్స్ కే మళ్ళీ లేవడం, అంచేత వాడికి చెప్పే ఛాన్సెస్ దొరకలేదు వాడు. కానీ విభీషణుడికి ఆ ప్రాబ్లం లేదు కనుక తను తెలిసిన ధర్మాలన్నీ ఉపదేశం చేశాడు, కానీ ఆ మూర్ఖుడికి వినలే. చివరి క్షణంలో మరి ఇంక లాభం లేదు, ఇంక నీకు ఎంత చెప్పినా నువ్వు నశించిపోతున్నావు కనుక నిన్ను వదిలేస్తాను అని వదిలేసి వచ్చేశాడు. కుంభకర్ణుడు ఆ జడ్జిమెంట్ చేసుకోలేకపోయాడు. తను కూడా చెప్పాడు రావణాసురుడికి, ఏమయా సీతను తెచ్చేటప్పుడు నన్ను కన్సల్ట్ చేశావా, చేయలే, మరి ఇప్పుడు ప్రమాదశ్రీ నన్ను ఎందుకు కన్సల్ట్ చేస్తావు, చేయకు, సరే అసలు అలాంటి పని చేయడం నీకు మంచిదా, ఎందుకు ఈ పాడు పనులు చేశావు, బుద్ధి గడ్డి తిని తీసుకెళ్లి ఇచ్చే, నిన్ను లేపింది అందుకు కావయా, నువ్వు చేసే పని మంచి పని కాదయా, తప్పు పని కనుక సీతమ్మ తీసుకెళ్ళి ఇచ్చేదే. వినలే, సరే నువ్వు నాశనం అయిపోతున్నావు, నేను నీ తర్వాత పుట్టిన వాడిని నీకు తమ్ముడినయ్యా, అన్నగారి మాటకి కట్టుబడి ఉండడం అనేది తమ్ముడి ధర్మం, అందుకోసం ఏం చేస్తా, నువ్వు అన్నవి కనుక, నేను నీ తర్వాత అనుజుణ్ణి కనుక, నువ్వు చెప్పినట్టు వినాలి కనుక కమా నీకోసం పోరాడతానులే అని రావణాసురుడి తరఫున యుద్ధం చేయడానికి బయలుదేరాడు. తమ్ముడే అన్నగారి మాట కట్టుబడి ఉండాల్సిందే, కానీ విభీషణుడు చేసింది మంచి పని. ఎందుకంటే స్వరూపనాశం అవుతుంటే తనే ఇక ప్రాణం పోయే స్థితి వస్తే, ప్రాణం ఉంటే కదండి తమ్ముడు అన్న ధర్మం అధర్మం అనేది, అసలు ప్రాణమైపోతే అంచేత నువ్వు ప్రాణం పోయే పని చేస్తున్నావు అంచేత నేను ఉండను అన్నాడు విభీషణుడు. చేశాడు, సరే నీకోసం ప్రాణమైనా ఇస్తాను అన్నాడు కుంభకర్ణుడు, అధర్మాన్ని సపోర్ట్ చేశాడు. అందుకోసమే కుంభకర్ణుడు పేరు చెబితే మనం చీ అంటాం, విభీషణుడి పేరు చెబితే నమస్కరిస్తాం, గొప్ప భక్తుడు అని అంటాం. భీష్ముడికి కూడా ఆ జడ్జిమెంట్ ఉండాల్సింది, సింహాసనాన్ని కాపాడతానన్నాడు కాని తను కాపాడేటటువంటిది సింహాసనాన్ని కాదు, దుర్యోధనుడి యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడుతున్నాడు. తను సింహాసనానికంటూ ఒక పవర్, దానికంటూ ఒక పరువు, దానికంటూ ఒక మర్యాద, దానికంటూ ఒక గౌరవం, దానికంటూ ఒక చరిత్ర ఇన్ని ఉన్నాయి కదండి. ఆ కూర్చున్నటువంటి వాడు దానికి పనికిరాని వాడైతే వాడిని తీసి పక్కన పారేసి తగిన వాడిని వాడు దాని మీద పెట్టి అప్పుడు సింహాసనాన్ని కాపాడారు ఉండాల్సింది భీష్ముడు కూడా. కానీ పాపం ఆ వేళ తనకు ఉండేటటువంటి పరిస్థితుల ప్రభావం చేత తను ఆ పని చేయలేకపోయాడు. ఎందుకంటే అవతల ధృతరాష్ట్రుడు పెద్ద డామినేటింగ్ క్యారెక్టర్, అతన్ని కాదు అని బాబు నేను అనలేకపోయాడు. పాండవుల్లోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయి, పాపం వాటి మీద నేను కాలేకపోయాడు, కాదనలేకపోయాడు. సింహాసనం కోసం తను అంకితం కావాల్సి వచ్చింది, తన స్వరూపాన్ని నాశనం చేసుకోవాల్సి వచ్చింది. ద్రౌపది, నేను చేసిన ఆనాటి ఆ దోష పరిహారం కోసమనే ఇదిగో ఇంతకాలము ఈ అంపశయ్య మీద నేను పడున్నాను తప్ప, లేకపోతే దీని యుద్ధరంగంలో డ్రాప్ అయిన వెంటనే కావాలనుకుంటే అదే క్షణంలో శరీరాన్ని వదిలిపెట్టేసి ఉండేవాడిని. నేను నేనుగానే ఉన్నాను, కాని చిన్న ఉప్పు వల్ల బాడీ చెడింది. బాడీని బాగు చేసుకుంటే నేను నేనుగానే ఉంటా. కనుక నాకు శ్రీకృష్ణ భక్తిలో ఏ రకమైనటువంటి కల్మషము లేదు. ఇక శరీరం దుష్టమైపోయింది చిన్న తిండి ప్రభావం చేత, కనుక దీన్ని కర్మ నివారణ చేసుకోవడం అవసరం. కనుక ఇదిగో ఈ ఒకటిన్నర నెల కాలం ఈ పడరాని పాటని పడ్డా, ఇప్పుడు ఇది పరిశుభ్రమైంది. అందుకే మళ్లీ ఇప్పుడు నేను నేరుగా ఉన్నా అంచేత నేను చెప్పవచ్చు అని రాజధర్మాల్ని చెప్పాడు. ఎన్నో రకాలైనటువంటి రీతులని ఆ వేళ పాండవులకి బోధించాడు. ఆ బోధించడానికి ముందర శ్రీకృష్ణుడు అతడికి ఒక వరం ఇచ్చాడు. పాండవులను తీసుకొచ్చి వీళ్ళకి కావలసినవన్నీ కూడా చెప్పవయ్యా తాత, నీకు తెలిసిన ధర్మాలన్నీ అన్నాడు. నిజానికి పాండవులకి భీష్ముడు చెప్పక్కర్లా, ధర్మరాజు ధర్మానికి ప్రతి రూపం, ఆయనకే మొత్తం శాస్త్రాలన్నీ చాలా బాగా తెలుసు. అయినా ఎంత బాగా తెలిసినా పెద్దల ద్వారా ఉపదిష్టమైతే అది ఆచరించడానికి యోగ్యం అవుతుంది. మనకి తెలియడం ప్రధానం కాదండి, పెద్దలు ఇది నీకు తగునని ఒకదాన్ని మనకి ఏది ఇస్తే అది మనకు తెలియస్కరం. అందుకోసం భీష్ముడిని అడగమని చెప్పాడు. సరే, ధర్మరాజుకి సహజంగా పెద్దలేని గౌరవము ఆదరము తనకుండేటటువంటి మర్యాద తెలిసిన మహనీయుడు కదా. శ్రీకృష్ణుడు తీసుకొచ్చి అడగవయ్యా అనగానే తను అడిగాడు, భీష్ముడికి చెప్పే ఓపిక లేదు, ఒంట్లో అసలు ఏ రకంగా జ్ఞాపక శక్తి కూడా లేదు, ఏం చేయమంటావయ్యా అని అడిగాడు కృష్ణుణ్ణి. అయితే కృష్ణుడు నీకు వరాలు ఇస్తున్నానన్నాడు, నీకు తెలిసినవన్నీ జ్ఞాపకం వచ్చే వరం ఇస్తున్నా, నీ దేహంలో ఉండే బాధలు తెలియకుండా వరం ఇస్తున్నా, నువ్వు చెప్పదలుచుకున్నవి చెప్పడానికి వీలుగా నీ నోట తడి ఆరిపోకుండా నేను వరం ఇస్తున్నా, కమాన్ చెప్పు అన్నాడు ఆయన. అంటే భీష్ముడికి నవ్వు వచ్చింది, కృష్ణ ఇని నాకిచ్చి నా చేతండిగా తెప్పించడం, పోనీ అదేవో నువ్వు చెప్తే ఇంకా బాగుంటుంది కదా. అంటే నిజమే, నేను చెప్పొచ్చును, కాని నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే ఏర్పడే స్పష్టత వేరు, నేను చెప్పడం వేరు. నేను చెబితే అది తత్వం, నువ్వు చెప్పేది తత్వ ద్రష్ట మాట. తత్వం ఎప్పుడు తత్వాన్ని గురించి చెప్పుకోదు, తత్వం చూసినవాడు తత్వం విషయం చెప్పాలి.